అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో పంచసంఖ్యోపచారిణి అని ఒక పేరు. ఆవిడ ఐదు ఉపచారములను అడుగుతుంది. ఐదు ఉపచారములు తప్పకుండా చేయాలి. మీరు షోడశోపచారములు 16 చేశారా చేయలేదా ఈశ్వరుడు ఎరుగు. అసలు నిజంగా చేయవలసి వస్తే చతుష్షష్టి ఉపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి. ఇంకా మాట్లాడితే ఎన్నో చేయాలి. కనీసంలో కనీసం ఐదు చేయాలి. ఏమా ఐదు? గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు. ఏం అమ్మవారి కర్మ? మనం నైవేద్యం పెట్టకపోతే ఆవిడకి అన్నం పెట్టేవాడు లేడా? మనం దీపం పెట్టకపోతే ఆవిడ కనబడదామన్న పూజ గదిలో? ఎందుకు అవన్నీ కాదు. పూజ ఎందుకు చెయ్యాలో తెలిసి చేసిన వాడే ధర్మాన్ని పట్టుకోగలడు. లేనివాడు ధర్మాన్ని ఎన్నాళ్ళు పూజ చెయ్యండి. మీరు ఎన్ని సంవత్సరములు పూజ చేసినా, జీవితాంతం పూజ చేసినా, పూజ ఎందలి సిద్ధాంతము తెలియని వాడు ధర్మమును పట్టుకోలేడు, పూనిక కలగదు. దీపం పెడతాం. దీపం ఎందుకు పెడతామో తెలుసా అండి? నయనం నాయక, ఈ కన్ను ఇచ్చారు కాబట్టి ఈశ్వరుడు ఈ లోకంలో ఉన్న అనేక భోగాల్ని మనం అనుభవిస్తున్నాం. ఒక జలపాతాన్ని చూస్తున్నాం, ఒక పువ్వులో ఉండేటటువంటి సౌకుమార్యాన్ని చూస్తున్నాం, నా కొడుకుని చూసుకుని పొంగిపోతున్నాను, నా కూతుర్ని చూసుకుని పొంగిపోతున్నాను, కళ్ళిచ్చాడు కాబట్టి ఇన్ని భోగాలు అనుభవిస్తున్నాను. ఈశ్వరా, నాకు ఈ కన్నిచ్చి నువ్వు ఇంత ఉపకారం చేసినందుకు, రాత్రి బడలిపోయిన కన్నుకి నిద్రలో మళ్ళీ శక్తినిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతగా ఒక దీపాన్ని పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఇది వెలుగు, అది వెలుగు, అందుకు దీపం పెడుతున్నాను, ఆ కృతజ్ఞత చెప్పడం కోసం. ఇప్పుడు ఆ కృతజ్ఞత నువ్వు చెప్పినప్పుడు నీ కంటిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా వాడతావు? ఏది పడితే అది నువ్వు ఎలా చూస్తావు? ఈ కంటితో చూడలేవు. అమ్మవారు రాత్రి శక్తినిచ్చింది ఇటువంటివన్నీ చూడమని కాదు, నేను ఏమి చూడాలో అవి చూడడానికి. అదే కదా ధర్మం అంటే. కాబట్టి దీపం అందుకు పెడుతున్నావు. నైవేద్యం అమ్మవారికి అన్నం లేదని పెట్టట్లేదు, ఆవిడే అందరికీ అన్నం పెడుతుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిదన శ్రీ గిరసి శిరసస్యసౌ భామర్యంబా రచయితు మధిష్టాగ్ర విభవం. ఆ తల్లి లోకంలో ఎవడెవడు ఆకలితో అమ్మ అంటాడో అని ఈ చేతిలో బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, కుడి చేతిలో మణిగణక చితమైన తెడ్డు పట్టుకుని ఎప్పుడూ ఇలా ముంచి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది ఆ తల్లి. అటువంటి తల్లికి పెట్టగలిగిన మనగాడివి నువ్వు కావు. మరి ఎందుకు నైవేద్యం? ఈ నాలుకొక్క దాన్ని అడ్డు పెట్టుకుని ఇన్ని రుచులను అనుభవించగలిగినటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి పరదేవతకి కృతజ్ఞత చెప్పడానికి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెట్టి, అమ్మా ఈ నాలుకకి రుచి ఇచ్చావమ్మా, అందుకు నిన్ను రుచిని చూసి సంతోషిస్తున్నాను, కృతజ్ఞుడను. ఇప్పుడు నీకు ఈ కృతజ్ఞత ఉంటే ఈ నాలుక మీద ఏది పడితే అది ఎలా వేస్తావు? అడ్డమైనవి తెచ్చి నోట్లో వేయగలవా? ధర్మం వచ్చేసిందా లేదా? నిషిద్ధ కర్మ ఆగిపోయింది, నిజ కర్మాచరణం ప్రారంభమైపోతుంది. మూడు, అమ్మవారు ముక్కిచ్చింది. అమ్మవారు ముక్కిచ్చింది కాబట్టి నువ్వు ఎన్నో వాసనలు చూసి సంతోషిస్తున్నావు లోకంలో. అమ్మా నువ్వు నాకు ముక్కిచ్చి ఎన్ని వాసనలు చూసి అదృష్టాన్ని ఇచ్చావో తల్లి, నీకు నేను కృతజ్ఞుడను. ఇదిగో అమ్మా నీకు కూడా నేను ధూపం వేస్తున్నాను. అందుకే అసలు పూజ చేసేటప్పుడు ధూపం వెయ్యడంలోనే ఆయనకున్న పరాకెంతో తెలుస్తుంది. ధూపం ఇలా తిప్పాడు అనుకోండి వాడికి ఏమీ రాదని గుర్తు. ధూపం వేసేటప్పుడు ఇలా పెట్టి ఇలా తీసేయాలి. పొగ అల్లుకోదండి, అల్లుకోదు. మీరు నాకు ధూపం చూపించాలనుకున్నారనుకోండి, నా చుట్టూ తిప్పడం ఎందుకు? నా ధూపం సువాసన నేను ఎక్కడి నుంచి చూస్తాను? ముక్కుతో చూస్తాను. అలానే నా ముక్కులో పెట్టరుగా నిప్పు. అలా చూపించి తీసేసారనుకోండి, నా పొగ వస్తే నేను వాసన పీలుస్తాను. ఎదురుగుండా ఉన్నది ప్రతిమ కాదు, ఈశ్వరుడన్న భావన ఉంటే ధూపం అలా వేస్తారు. కాబట్టి అందుకని ధూపం వేస్తాం. అమ్మా నాకు ముక్కిచ్చి వాసన ఇచ్చావు, నీకు నేను అగరత్తు పెట్టి సువాసన ఇచ్చి నేను కృతజ్ఞుడనవుతున్నాను. ఇప్పుడు ఈ ముక్కుతో ఏది పడితే అది ఎలా వాసన చూస్తాం? అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి స్పర్శేంద్రియాన్ని ఇచ్చావు, నా కొడుకొచ్చి ముట్టుకుంటే పొంగిపోతున్నాను, నా కూతురొచ్చి ముట్టుకుంటే పొంగిపోతున్నాను, ఒక స్నేహితుడు కనపడితే కౌగిలించుకుని పొంగిపోతున్నాను. అమ్మా స్పర్శతో ఎన్ని సుఖాలు పొందాను. తల్లి కృతజ్ఞుడనయ్యి దీనికి నీకు చందనాన్ని అలదుతున్నాను, చల్లటి చందనాన్ని అలదుతున్నాను అని. మీరు చందన సేవ ఎందుకు చేస్తారంటే మీకు స్పర్శేంద్రియం ఇచ్చింది కాబట్టి చందనం రాస్తారు. చిట్ట చివర అమ్మవారు చెవులిచ్చింది, భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ. ఈ చెవిలో పడకూడని మాట పడితే జీవితం పాడైపోతుంది, పడవలసిన మాట పడితే కోటి జన్మల నుంచి చేసుకున్న పాపాలు పోగొట్టుకోవచ్చు. కాబట్టి అమ్మా నా చెవులలో మంచి మాటలే, రకరకాల మంచి మాటలు వచ్చిప్పుడుగాక, దీనికోసమని మీకు చెప్పే పువ్వు శబ్దము తుమ్మెదా రెండు ఒకటేనని. అందుకని చెప్పి ఆ శబ్దస్వరూపంగా అమ్మవారికి ఎన్నో శబ్దములను వింటున్నాం కాబట్టి ఓం నమః అటు ఇటు పెట్టి అకారము కారమకారముల చేత ఈశ్వరుడికి మనకి ఉన్న సంబంధాన్ని చెప్పి నమః నాది కాదు అని పువ్వులేస్తాం. ఈ పువ్వులేసేటప్పుడు వేస్తే 108 లేకపోతే 1000 ఏమి 112 రాసేవాళ్ళు లేరా ఎవడు ఋషి? లేకపోతే 107 రాసిన వాళ్ళు లేరా? అందరూ అష్టోత్తరం 108 రాస్తారా? అందరూ 1000 రాస్తారా? ఏమి 108 ఉంటాయి, 1000 ఎందుకు ఉంటాయి నామాలు? అంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అందరూ సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం. లోకా సమస్త సుఖినోభవంతు. ప్రతి వాళ్ళు ఎక్కడ పుడతారంటే నక్షత్రాన్ని అనుసరించి పుడతారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 27 × 4 = 108 పాదాల్లోనే ఈ జగత్తంతా పుట్టింది. చెట్టు పుట్టినా, పుట్ట పుట్టినా, పశువు పుట్టినా, మనిషి పుట్టినా 108 పాదాల్లో పుట్టాయి. అమ్మ 108 పాదములలో పుట్టినటువంటి ఈ సమస్త జగత్తు, నిన్ను ఆరాధించిన వాడు ఆరాధించని వాడు కూడా, అమ్మ భక్తి కలిగి నీ ఎందు ప్రీతితో ఉండేటట్టు అనుగ్రహించమ్మా అని అడగడానికి, నా సుఖం నా సుఖం కాదు, నా భార్య సుఖం నా సుఖం, నా బిడ్డల సుఖం నా సుఖం, నీ సుఖం నా సుఖం, రాఘవేంద్రరావు గారి సుఖం నా సుఖం, ఆయన సుఖం నా సుఖం, ఆయన బాధపడి ఎక్కడో జ్వరంతో ఉన్నాడండి అంటే, అరే పాపం నిన్నటి వరకు వచ్చి పిల్లాడు ఇక్కడ కూర్చునేవాడే అని నా మనసు కలుక్కుమంటుందా అనదా? 108 పాదములలో పుట్టిన ఈ సమస్త జగత్తు బాగుండాలని ఉదార హృదయుడై 108 నామములతో పూజ చేస్తాడు. అందుకని 108 వచ్చి సహస్రం అనంతం. అమ్మాయి ఇంకింతకన్నా నేను చెప్పలేను, నీ నామములు అనంతములు కాబట్టి 1000 వచ్చింది. అసలు ముందు నామం చెప్పేటప్పుడు నీకు ఆ భావన ఉండాలి. నీకు ఎందుకు ఏం చేస్తున్నావో ఏమీ తెలియకపోతే ఎందుకు చేస్తావు? ఎలా ధర్మం పట్టుకుంటావు నువ్వు? కాబట్టి అందుకు నావిడ పంచసంఖ్యోపచారిణి. అటువంటి తల్లి చిరంజీవన్నేవ క్షపిత పశు పాశ వ్యతికరహ, పశువుని పాశము నుంచి విప్పినట్టు విప్పేస్తుంది ఆవిడ. ఆవిడ విప్పడం గమ్మత్తుగా ఉంటుంది. అందుకే ఆవిడ అధర్మం నుంచి ధర్మం వైపుకి తిప్పుతుంది. ఆ శక్తి పరదేవతకు ఉంటుంది. నేను అసలు ఆ ఒక్క విషయం గురించి ఓ రోజు మాట్లాడాలి, కానీ అంత అవకాశం లేదు కాబట్టి కేవలం సంక్షిప్తం చేస్తున్నాను. దాన్ని అధర్మంలో మనం బ్రతుకుతూ ఉంటాం, దాన్ని ధర్మం వైపుకి తిప్పుతుంది ఆవిడ. ఎందుకు తిప్పుతుందో తెలుసా? ఎలా తిప్పుతుందో తెలుసా? చాలా గమ్మత్తుగా తిప్పుతుంది. మనిషినే కాదు, ఒక్కనే కాదు, ఒక్కడిని తిప్పుతుంది, లోకాన్ని తిప్పుతుంది ఆవిడ. అందుకే మీకు యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో 2 మంత్రాలు ఉన్నాయి, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అని. శివా విశ్వాహ భేషజీ, ఆవిడ అందరూ తప్పు చేస్తే దిద్దుతుంది. ఎలా దిద్దుతుందో తెలుసా అండి? తను కొట్టదు, అమ్మ కొట్టకూడదు. అమ్మ కోపం తాటాకుల మంట, అమ్మ కొట్టలేదు కొట్టమన్నా. అందుకే ఏం చేస్తుందంటే ఎలా ఎక్కించాలో అలా తండ్రికి ఎక్కిస్తుంది. ఆయన ఆఫీస్ నుంచి మంచి కష్టపడి ఇంటికి వచ్చి వేసవి కాలంలో అలా బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని కాస్త ఫ్రిడ్జ్లోంచి దానిమర సంధ్య అవ్వాలి అంటే, దానిమర సంఖ్య ఏముంది చక్కగా తీసుకొచ్చి ఇస్తాను, రోజు ఆఫీస్కి వెళ్ళండి, ఉద్యోగానికి రండి, సెకండ్ సాటర్డే సండే వస్తే ముందు ప్రిఫిక్స్ వెనక సఫిక్స్ పెట్టుకుని ఊళ్ళో వెళ్ళండి, ఊళ్ళో ఉన్నప్పుడు ప్రవచనాలు చేయండి, ఇలా చేస్తూనండి. మీ అబ్బాయి ఏమయ్యారో తెలుసా? అన్నింటిలో పూర్ణమద పూర్ణవిధం పూర్ణాత్ పూర్ణ ఉదచ్చతే పూర్ణస్య పూర్ణమోదా పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. రేపు అదేంటి ఫలానా వారి అబ్బాయిని అడిగితే మాత్రం నువ్వు నాకెందుకు చెప్పలేదు అనద్దు. మీ కొడుకు అంత గొప్పగా ఉన్నాడంటుంది, నా కొడుకు అంత మీ కొడుకు అంటున్నప్పుడు అంటే ఈ వెరీ బ్రాహ్మడికి అక్కడ లేని కోపం వస్తుంది. బ్రాహ్మణే ఉండక్కర్లేదు, ఏ తండ్రికైనా వస్తుంది. అమాంతం ఆయన శివుడు రుద్రుడవుతాడు. రుద్రుడై బెల్ట్ తీసి ఆ పిల్లాన్ని ఎలా నువ్వు చదువుకోవట్లేట అన్ని సున్నట ఆయన ఇలా ప్రోగ్రెస్ కాదు ఇలా బెల్ట్ పట్టుకుని ఇలా చూడను కొట్టను చూడను కొట్టను కొట్టేస్తుంటాడు. ఊరుకుంటుంది కాసేపు అలా. ఒక్క 10 నిమిషాలు పోయిన తర్వాత వచ్చి ఆ పిల్లాన్ని గట్టిగా పట్టుకుని అంటుంది, ఏం పశువుని కొట్టినట్టు కొట్టి చంపేస్తారా? ఏంటా కొట్టేయడం? కొట్టేయమంటే 6 నెలలకు ఒకసారి కొట్టమనా? మీరు పీజీ చేశారుగా, సాయంకాలం పూట కూర్చోండి, కూర్చుని పిల్లాన్ని దగ్గర కూర్చోబెట్టి చదివించండి. అస్తమానం లోకాన్ని ఉద్ధరించి ప్రవచనాలు చేయక్కర్లేదు, పిల్లాన్ని కూడా చూడండి అంటుంది. ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చి దిక్కుమాల సంసారం, కొడితే తప్పు కొట్టకపోతే తప్పు నా బెల్ట్ విసిరేసి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం కూడా మంచి వ్యగ్రంగా చేసేసి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. మళ్ళీ వస్తుంది. వచ్చేప్పుడు ఏం చేస్తుందంటే, ఏమండి అలా గబగబా కొట్టేశారు కదా, పిల్లాడికి గత నెలైనా టైఫాయిడ్ వచ్చింది, డాక్టర్ గారు కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి బాగా నీరస పడిపోయాడు అన్నారా, నిజమే తప్పు చేశాడు కొట్టాలి, ఏదో 2 దెబ్బలు కొట్టాలి, అంతేగాని అలా కొట్టేస్తే తగిలే చోటు ఉంటుంది తప్పే చోటు ఉంటుంది అలా కొడతారండి? అందుకని అన్నాను కానీ మిమ్మల్ని కొట్టద్దనా? మీరు కొట్టకపోతే ఎవరు కొడతారు? మీరు బుద్ధి చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరే గొడుగు నాకైనా వాడికైనా,
మీరు తప్ప ఎవరు మాకు రక్షకులు అంటుంది. అంతే మళ్ళీ పొంగిపోతాడు. పొంగిపోయి గబగబా వెళ్ళి కొడుకుని చూస్తే వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంటాడు, రారా అన్న నిందు గారివి చక్కగా రేపండించి ఇలా చదువుకోండి. మళ్ళీ శివుడై మాట్లాడతాడు, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఎందుకో తెలుసా అండి, శివా విశ్వస్య విశ్వాహ భేషజీ, విశ్వానికి ఆవిడ మార్గం చూపిస్తుంది. అందుకే చాలా చిత్రంగా ఉంటుందండి అమ్మవారి తత్వం. దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం మొదలెట్టాడు, అందరూ వెళ్ళిపోతున్నారు దానికి. ఈవిడ చూసింది, పోన్లేని ఊరుకుంటే ఋషులు కూడా బయలుదేరారు, దేవతలు కూడా బయలుదేరారు, పరమశివుడు కాదని యాగానికి వెళ్తున్నారు, వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంది. ఆవిడ చాలా నిశ్శబ్దంగా పరమశివుడి దగ్గరికి వెళ్ళింది, వెళ్ళండి. ఆ యజ్ఞం కొనగొనగా ఈ విభుజ ఈ ఋషులు ఏగదరదిగో, దేవా మనం ఇప్పుడు అచ్చటికి పోవలేనని కోరిక మాకు పుట్టెడున భవా అంది. ఇదిగో చూశారా ఆకాశంలో ఎంతమంది ఋషులు వెళ్ళిపోతున్నారో, మనం కూడా వెళదామండి ఆ యాగానికి. శివుడు ఏం మాట్లాడలేదు. ఆవిడ మళ్ళీ అంది, ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు వారి ప్రాణనాథులతోడం అచటక ఒత్తురు, మనమున్ పోయిన వారి నచటనే చూడగలుగును. ఆడమనసు బయటపెట్టింది, మీకు ఖాళీ ఉండదు, అక్క చెల్లెలు అందరిళ్ళకి వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. ఒక్కసారి నాన్నగారు చేసే యజ్ఞానికి వెళ్ళాననుకోండి, మా అక్క చెల్లెళ్ళు బావలు మరుదులు అందరు వస్తారు, ఒక్కసారి చూసి వచ్చేయచ్చు కదా, కాబట్టి వెళదాం. మాట్లాడలేదు శివుడు. ఓహో పిలవలేదని వెళ్ళకూడదు అంటున్నారా? అనయము పిలువకయుందన్ జనక గురు సుహృద్ జననాయక గేహమునకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. ఆవిడ ధర్మం చెప్పింది, పిలవకపోయినా వెళ్ళొచ్చు నలుగురు ఇళ్ళకి. తండ్రి గారింటికి ఆడపిల్లని పిలిస్తేనే వెళ్ళాలని లేదు, చతుర్థీ విభక్తి వేయలే కన్యాదానంలో. ఏమయ్యా, అందుకని చతుర్థీ విభక్తి వెయ్యరు కాబట్టి ఆడపిల్లకి హక్కు ఉంటుంది, పెడుతుంది. కాబట్టి జనక తండ్రి ఇంటికి వెళ్ళొచ్చు, గురువు గురువు గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే గురువు గారు వచ్చి పిలవక్కర్లేదు, శిష్యులందరూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి గురువు గారి ఇంటికి వెళ్ళొచ్చు, సుహృత్ మంచి స్నేహితుడు పిలవక్కర్లేదు, మీరు వెళ్ళొచ్చు. జననాయక దేశాన్ని పరిపాలించే రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, అందరూ వెళ్ళొచ్చు. కాబట్టి తండ్రి గారి ఇంట్లో ఉత్సవానికి పిలిపింది కండి, నేను వెళ్తానంది. ఆయన అన్నాడు, వెళ్ళొద్దని నేను అంటలేదు పార్వతి, కుటిల బుద్ధులైన కుజునుల ఇండ్లకు ఆర్యులేగవార నాదరమున బొమలు ముడులు వేయించి భూరి రోషాక్షులై చుతురదియుగాక సుగతి వినుము. కుటిల బుద్ధి ఉన్న వాళ్ళ ఇంటికెడితే కూతుడైనా అల్లుడైనా వాళ్ళు రోషంతో ఇలా బొమలు ముడులు వేయించి కనుబొమలు ముడులు వేయించి చూసి ఈసడిస్తారు, చచ్చిపోయినంత బాధగా ఉంటుంది. మీ నాన్నకి కోపం నేనంటే ఇప్పుడు ఎప్పుడూ చెప్పలేదు నీకు, ఒకప్పుడు మీ నాన్న నన్ను అధిక్షేపించాడు, అందుకని ఇప్పుడు వెడితే ఇబ్బంది వస్తుంది, నా మాట వినన్నాడు. ఆవిడంది, కాలు వెళతాను తప్పకుండా, ప్రమదగణాలని పిలిచి ఈవిడికి వాహనం ఇవ్వండి, ఛత్రచామరాలు ఇవ్వండి, ఆభరణాలు ఇవ్వండి, పట్టు చీరలు ఇవ్వండి, మీరు కూడా వెనకాల వెళ్ళండి. ఆవిడే అమాయకురాలే వెళ్ళలేదు, భర్తని కాదని వెళ్ళాలని ఆవిడ వెళ్ళలేదు. ఎందుకో తెలుసా అండి, విశ్వాహ భేషది, వెళ్ళిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈశ్వర యాగం ఏమిట్రా మీకు, తప్పు కదా తండ్రి మీద యాగం చేస్తారా మీరు, అందుకు వెళ్ళింది ఆవిడ. ఆ దక్ష ప్రజాపతి ఆవిడ్ని చూడలేదు, పలకరించలేదు, ముళ్ళు మండిపోయింది పార్వతీదేవికి. ఆవిడంది, జనుడ జ్ఞానమునం భుజించిన జగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఆ అయ్యనకు ఈశ్వరుణ్ నింద చేసిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి పట్టుకుని పనికిమాలిన వాడు పనికిమాలిన వాడని పక్కన పెట్టి నిరీశ్వర యాగం చేస్తావా, దీనికి ఋషులు దేవతలు అందరూ వస్తారా? ఇంత పరమశివుణ్ణి పనికి మాలిన వాడిని తిట్టినటువంటి నీ కూతురుగా నేనున్నాను కాబట్టి నన్ను ఎక్కడ చూసినా దాక్షాయణి అంటారు. నీ నుండి పుట్టాను, ఎందుకని నిన్ను తండ్రిని చేసి గౌరవించాలని నీకు కూతురుగా పుట్టే, ఇక నీ కూతురుగా ఉండను, దాక్షాయణి అని నేను పిలిపించుకోను. నా భర్తని నింద చేశావు, అది ఆవిడ మహాపాతివ్రత్యం, కాబట్టి నేను శరీరం వదిలేస్తున్నానని ఆవిడ వెంటనే యోగాగ్నిలో శరీరం వదిలేసి. ఎప్పుడైతే పార్వతీదేవి శరీరం విడిచిపెట్టేసిందని తెలిసిందో పరమశివుడికి, చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన శివుడు, రుద్రుడయ్యాడంతే ఒక్కసారి. అర్జునుడుగ్రుడు నీలకంఠుడి బదైచారాచి దష్టోష్ఠుడై అజ్జద్భూరి మృగేంద్రలోషమున భీమ ప్రక్రియను నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటం సజ్జక్రోధముతోడ పుంచి వేయించం క్షమాచక్ర మధ్యంబునన్న నర్పోతన గారు. ఒక్కసారి సింహం ఎలా అరుస్తుందో అలా పెద్ద అరు పరిచాడు. కైలాస పర్వతం మీద ఒక్కసారి లేచి ప్రళయతాండవం చేసి తన జటలు ఊడిపోయి అటు ఇటు కదులుతుంటే ఆ జటల్లోంచి ఒక జటని పిరికి ఆ కైలాస పర్వతానికి వేసి కొట్టాడు. అంతే అందులోంచి వీరభద్రుడు వచ్చాడు. అబ్రంహిహాద్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వల నదిత్త జ్వాలికాజ్వాల జజ్వల్యమాన కిషములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రధృతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతి లోక నిక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ గటిన కరాల దంస్త్రలు విలుంద ఘన కపాలాస్తి మలికలు దనర అఖిల లోక భీకరుండగుచు ప్రళయ రుద్రుని వోలే వీరభద్రోదయించ మారట రుద్రుడుగుచు. భయంకరమైన స్వరూపంతో మిరిసిపోతున్న వెంట్రుకలతో వీరభద్రుడు పుట్టాడు. విశ్వాహ భేషజీ శివుని రుద్రుణ్ణి చేసింది. అంతే ఆయన వచ్చాడు దక్షయజ్ఞంలో కనబడ్డ వాళ్ళందరినీ కొట్టేశాడు. ఆఖరిక నెత్తురంటుకున్నటువంటి ఆ పట్టిసాన్ని పట్టుకెళ్ళి అదిగో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం దగ్గర ఉన్న గోదావరి నదిలో కడుక్కున్నాడు. ఎక్కడ ఆయన పట్టిసాన్ని నెత్తురు కడిగాడో అదే పట్టిసం క్షేత్రమై. కాబట్టి ఆ వీరభద్రుడు దేవతలందరినీ విరగ్గొట్టేశాడు పట్టుకుని. అప్పుడు అందరూ కైలాసానికి వెళ్ళి మాది తప్పైపోయింది శంకర, మమ్మల్ని మన్నించు మన్నించని ప్రార్థించారు, క్షమించాడు. ఆవిడే శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది. ఎక్కడ తప్పు చేశారో అక్కడ దెబ్బ కొట్టించింది, అందరినీ దారిలోకి తీసుకొచ్చింది. ఆవిడే కన్న తల్లి కాబట్టి ఇప్పుడు ఆవిడే తండ్రితో ఉపకారం చేయిస్తుంది. ఆలోల జలధి లోపల ఆలోనహి విడచి జలములు జరువన్ గీలాకోలాహలమున హాలాహల విషము పుట్టి అవనీనాథ. ఆ పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన చెప్పుడికి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాళ్ళు చెవులు పట్టుకుని అబ్బా ఏమిట్రా ఈ చప్పుడు అన్నారు. అమృతం పుడుతుంది అనుకుంటే అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం తరువు కెడుతుంటే చలి కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరి ఈశుని దొవ్వారికు లడ్డుబడ్డ తల మంచుంజొచ్చి కొయ్యో మొర్రో విను మాలింపు చిత్తగింపుము దయన్ విక్షింపు మంచంబుజానన ముక్కల్కని రక్త రక్షణ కళాసంభుయి శంభుని. పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి దొరబాలకుల్ని కూడా దేశేసి ఓ శంకరా 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 నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు, శంకరా నువ్వే రక్షించాలన్నారు. ఊరుకున్నారా? అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పురసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదరు జలము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రుడు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్య పంచకము పరిచదాహ్వయంబైన నీరూప సదసత్వమై శివాక్యై స్వయం జ్యోతి ఒప్పు అజ్యమగుచు. శంకరాన్వే కాపాడాలి, బ్రహ్మాండం అంతా నిండిపోయావు, ఐదు ముఖములతో ఉన్నావు సజ్జోదాత గోరు తత్పురుష వామదేవ ఈశానములని పరమేశ్వర నువ్వు తప్ప ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, బహుశక్తి సురాసురుల్జని అప్పాలవెల్లి మదింప హలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై భువనంబు కులాహలంబు చేసి చిచ్చు లాగమున్గొని ప్రాణిచందోహమున్ బతికింపవే దయదొంగిలింపగని ఈశ్వరా. ఒళ్ళు కొవ్వెక్కి పాలసముద్రాన్ని చెలిగితే అమృతం పుడుతుంది అనుకుంటే హలాహలం పుట్టింది, అందరినీ కాల్చేస్తోంది, శంకరా మీరు పుచ్చేసుకోండి అన్నారు. మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమై అప్పారు బ్రహ్మమనగ నీవి ఫలనయన. ఈశ్వర మీరే మూడు మూర్తులుగా మూడు కాలాలుగా మూడు లోకాలుగా ఉంటారు కాబట్టి మహానుభవ చంపెడి వారి వధింపను చంపారగ నీక చల్లు సోమర్థధర, చంపేవాడిని కూడా చంపడం నీకే వచ్చు కాబట్టి ఈశ్వరా మీరు పుచ్చేసుకోండి అన్నారు. బాగుండదు తను పుచ్చేసుకుంటేని, ఇంతమంది హలాహలాన్ని చూసి భయపడిపోతున్నారు కదా, ఈ హలాహలాన్ని తను పుచ్చేసుకుంటే మరి తనకేమైనా అయితే పార్వతీదేవి యొక్క సౌమంగళ్యానికి ఇబ్బంది రాదా? ఎంత పనికి మాలిన భర్త అయినా 10 కాలాలు ఉండాలని కైలాసగౌరినోమికి 10 ఆమలను నడిచి వెళ్ళి కుంకం తెచ్చుకుంటుంది ఆరది. అటువంటిది తల్లి సాక్షాత్ పెద్దింకమ్మ. నిత్యాయ త్రిగుణాత్మనే ప్రజితే కాచాయని శ్రేయసే సత్యాయ అర్జకుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని శంకరులు స్తోత్రం చేశారు. అర్జకుటుంబిని అటువంటి తల్లి శంకరుడు హాలాహలం తీరేస్తే ఊరుకుంటుందా? అందుకని వెళ్ళి నచ్చ చెప్పుకున్నారు ఆయన భార్యకి. పరహితము చేయునెవ్వడు పరాహితుండగును భూత పంచకమనకు పరహితమే పరమధర్మము పరహితులకు నిదురులేదు పర్వేందుముకి. పార్వతి పరులకు హితము చెయ్యాలి కాబట్టి పరులకు హితం చేయడం కన్నా ధర్మం లేదు. కంటే జగముల దుఃఖము వింటే జలజలిత విషపు వేడిని ప్రభువై ఉంటుట ఆత్తుల ఆపద గెంటించుట దాన పదము దానం కీర్తి మృగాక్షి కాబట్టి నేను పుచ్చేసుకుంటాను, భయపడుతున్నావా ఏమైనా అవుతుందని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియం రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపును నేను నేడు వికచబ్జముఖి. అలా చూస్తుండే పార్వతి ఎలా తినేస్తానో చూడ హలాహలాన్ని అన్నాడు. ఆవిడని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అండి. గుండెలు బాధేసుకున్నాడు పరీక్షిత్తు వింటున్నవాడు. అంత పెద్దింటమ్మా పసుపు కుంకాలు ఇచ్చే తల్లి, అటువంటి తల్లి పరమేశ్వరుడు హాలాహలం తాగేస్తానంటే తాగేమందే? ఎలా తాగేమందే? ఆవిడికి భయం ఉండదా పరమేశ్వరుడికి ఏమైనా అవుతుందేమోనని? అంటే శుకబ్రహ్మ అన్నారు, బ్రింగిడివాడు విభుండని బ్రింగిడి దిగు గరళ మరియు మేలని ప్రజకును లింగమని సర్వమంగళ మంగళసూత్రము నెంతమది నమ్మినదు. ఆ తల్లి మెళ్ళో మంగళసూత్రం గట్టాడు కదూ, కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. ఆ తల్లి మెడలో మాంగల్యం గడుతూ, మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే తమ్ జీవ శరదాంశతం అన్నాడు ఆయన. శివమహాపురాణంలో నన్ను వైదికంగా చేసుకుంటేనే పెళ్ళాడతానండి. నేను ఆయన మంగళసూత్రం కడుతూ మంత్రం చెప్పాడు, నా మెడలో మంగళసూత్రం ఉంటా నా భర్త కాపాదెందుకు వస్తుందా? సర్వమంగళ స్వరూపిణిని, ప్రతి సువాసిని మెడలో మంగళసూత్రాన్ని కాపాడే నేను, నా మెడలో మంగళసూత్రం ఉండగా ఆయనకి ఇబ్బంది వస్తుందా? తాగేమని ఏం పర్వాలేదండి. పిల్లల్ని రక్షించడానికి పరమేశ్వరుణ్ణి ప్రోత్సహించింది. అందరూ హడిలిపోయి పారిపోయారు. ఆయన తన చుట్టూ చురజంగములు జయ జయధ్వానం బులం బొబ్బెడం గమ గంభీర రమంబుతో చివుడు లోక ద్రోహి గుంపోకురమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా అలంకించి జంబూ పలంబుల సర్వంకజమున్ మహావిషములాహరించి హేలాగతి కదలంబారము పాప పేరు వలలం ధర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులి నిర్రబాలము నిజ జూటాచంద్రుడు కందడం వదలం భోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో బదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృగుచో. గబగబా వెళ్ళాడు ఆ హాలాహలాన్ని, ఎక్కడికి పారిపోతావే అన్నాడు. వెంటపడ్డాడు, చేత్తో పట్టుకున్నాడు, ఇలా ముద్ద చేశాడు, నోట్లో పెట్టుకున్నాడు, మింగిశాడు. ఆయన మింగుతున్నప్పుడు చల్లని చంద్రుడు కందిపోలేదు. అగ్నిని చూస్తే పారిపోయి, వేడిని చూస్తే పారిపోయేటటువంటి పొక్క పిల్లపాము కూడా కిందకు ఊడి పడిపోలేదు. ఆయన ముఖం కందలేదు, ఒంటి మీద పొక్కెక్కలేదు. కడుపులో గదిలేస్తే లోకాలు పారైపోతాయని ఉదరము లోకంబులకు సదలంబకు పెరిగి శివుడు చటుల విదాగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సమక్రియ. లోపలికి వేస్తే కడుపులో లోకాలు పోతాయి, పైకొదిలు వేస్తే దేవతలు అపార సముద్రం ఆ ఇబ్బంది వస్తాయని అటు ఇటు కాదు కంఠంలో పెట్టుకుని నీలగ్రీవుడై నిలబడ్డాడు. అసలు యోగ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అధుచందు దుచందు అని రుద్రం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఆయనకి. అటువంటి మహానుభావుణ్ణి చేసి పరమేశ్వరుడి చేత లోకాల్ని రక్షింపజేసింది. కాబట్టి ఆవిడ శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఆవిడ అవసరమైనప్పుడు పిల్లల్ని ఒక్క లెంపకాయ కొట్టిస్తుంది, ఆవిడ అవసరమైనప్పుడు మళ్ళీ ఆయనతోటే రక్షింపజేస్తుంది. అధర్మంలో తిరుగుతుంటే ఓ మొట్టికాయ కొట్టి ఆవిడ పాదాల వంక చూసినప్పుడు ఓ శిక్ష వేయించి మళ్ళీ ధర్మం వైపుకి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ధర్మానుష్ఠానం చేయించి చేయించి భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము వలన జ్ఞానమును పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మళ్ళీ పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించడం కోసమని పశువు పాశము బంధము అని మూడు ఉంటాయని మీతో నేను మనవి చేశాను. ఆ పాశాన్ని తీసేసి ఆ పశువుని పశుపతిలోకి కలిపేస్తుంది, కలిపేసి శివుడిలో కలిపేస్తుంది. జగదంబ యొక్క ఆరాధనా విశేషాన్ని పెద్దలైనటువంటి ఋషులు వ్యాస భగవానుడు శంకర భగవత్పాదులు ఎందరూ ఆ జగదంబ యొక్క అర్చనా విశేషాలను గురించి వివరించి ఉన్నారు. అంతటి మహాసముద్రం వంటి వాంగ్మయాన్ని తరచి జగదంబ యొక్క వైశిష్ట్యాన్ని మూడు రోజులలో మూడు ప్రసంగాలలో చెప్పడం నా వంటి అర్భకుడికి సాధ్యమయ్యే విషయమా? ఒక్క శ్లోకం జ్ఞాపకం ఉండదు, ఒక్క పద్యం రాదు, ఒక్క వాక్య నిర్మాణం చెయ్యలేను. అయినా కూడా పాపం ఎక్కడో వీడు కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాడు, ప్రేమగా రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చారు. పాపం వీడిని తీసుకొచ్చి వచ్చిన వాడు అనుకుని వీడిని వేదిక మీద కూర్చోబెట్టి వీడు నాలుగు మాటలు మాట్లాడితే వీడి శరీరం అనుకు పట్టిన పాపరాశి ధ్వంసం అవుతుంది. అక్కడ అలా తిరుగుతూ ఉండిపోతున్నాడని వీడిని తీసుకొచ్చి పైన కూర్చోబెడితే ఇంకేం చేస్తాడు, తప్పక మాట్లాడతాడు, మాట్లాడడం వల్ల పాపాలు పోతాయని నా ఎందు అపారమైన అనుగ్రహంతో ఈ రుద్రాభిషేక సంఘం వాళ్ళు వాళ్ళు పొందినటువంటి అదృష్టాన్ని నా చేత కూడా పొందింపజేయాలని దయాళువులై తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నా చేత ప్రసంగాలు చేయించి పార్వతీ పరమేశ్వరుడు ప్రార్థన చేస్తూ మంగళాశాసన